హరే కృష్ణ, మనం గత వారం నుండి 7వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఉన్నాం. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది, ఎందుకంటే ప్రభుపాద్ వారు చాలా సందర్భాల్లో ఎక్కువ సార్లు ఈ శ్లోకాన్ని ఆయన చాలా సందర్భాల ప్రవచనం ఇచ్చారు అన్నమాట. కాబట్టి ప్లస్ 7 అధ్యాయ నెక్స్ట్ రాబోయే 6 అధ్యాయాలకి ఈ శ్లోకం భక్తికి ఫౌండేషన్ ఇస్తుంది. అందువల్ల మనం కొంచెం విపులంగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో 7వ అధ్యాయం 1వ శ్లోకం, శ్రీ భగవాన్ వాచ మయాసక్త మనఃపార్థ యోగం ఇంజన్మదాశయ అసంశయం సమగ్రమ్మ యథాజ్ఞాసి తక్షులను. సో కృష్ణుడు అంటున్నాడు, మయాసక్త మనఃపార్థ. సో ఎవరైతే భావన చూస్తే మనసుని నా యందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావంలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. సో ఆయన గురించి మనం సమగ్రంగా తెలుసుకోవాలి. ఎందుకనంటే గత అధ్యాయాల్లో నా మీద నీ ఇంద్రియాలని దృష్టి పెట్టు, అయితే నీ కర్మల్ని నా తొలగించుము, అలాగే నువ్వు నీ ధ్యానవంతములు నా మీద పెట్టు అని ఆయన పలు సందర్భాల్లో ఆయన మీదని పెట్టమని చెప్పేసి ఆయన అక్కడ రికమెండ్ చేశాడు. మనం ఆయన మీద పెట్టాలి అంటే మరి ఆయన మీద పెడితే ఏంటి, మనకు వచ్చే ప్రత్యేకత ఏంటి, మనకు వచ్చే లాభం ఏంటి, మనకి ఎటువంటి ప్రయోజనం మనం పొందబోతున్నాం, అసలు ఆయన ఎవరు, ఆయన మీద పెట్టాల్సిన అవసరం మనకి ఏంటి, సో అసలు ఆయన ఎవరో ఏంటో ఆయన గురించి మనం సమగ్రంగా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయన మీద మన మనసు లగ్నం చేయాలంట, 2 సంపూర్ణ భావనలో ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. నడుచుకోవాలి అంటే యోగం యుంజన్మ అన్న, యుంజన్ అంటే ఆయనతో ఆయన చెప్పినట్టుగా అనుసరించడం. 3, ఎప్పుడైతే ఆయన అనుసరిస్తామో ఆటోమేటిక్గా మదాశ్రయం, ఆయన మాత్రమే ఆశ్రయం తీసుకుంటే, అంటే ఈ 3 క్వాలిఫికేషన్స్ కానీ మనం కానీ ఎగ్జిబ్యూట్ చేస్తే మనం చూస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అప్పుడు మాత్రమే ఆయన సంపూర్ణంగా లేదా సమగ్రంగా మనం తెలుసుకుంటాం, అంటే ఫుల్ కెపాసిటీతో మనం తెలుసుకోవచ్చు ఆయన గురించి. సో ఇది తెలుసుకోకుండా ఈ 3 పద్ధతుల్లో మనం ఆయన మీద మనం దృష్టి సారించకపోతే డెఫినెట్గా మనం ఆయన గురించి మనం సమగ్రంగా తెలుసుకోలేకపోతాం. మరి ఆయన గురించి మనం సమగ్రంగా తెలుసుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలో మన మనుగడ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం ముందు ముందు చూస్తాం. సో ఆయన మన ఆ విధంగా మనం చూసుకున్నాము. సో 7వ అధ్యాయం అంతా కూడా దేవాదేవుడిగా ఆయన్ని ఆయన యొక్క ఉన్న అపారమైన అద్వితీయమైన శక్తులు వివరించబడినాయి. దేవాదేవుడిగా ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తులు, అలాగే ఆయన శక్తులు ఎలా ప్రదర్శిస్తాడు, ఆయన ఏ విధంగా ఈ సమస్తాన్ని కూడా ఆయన సృష్టిస్తున్నాడు, అలాగే సమస్త వాటినటువంటి స్థితి మెయింటైన్ చేస్తున్నాడు, తర్వాత లాస్ట్ లయన్ చేస్తున్నాడు, ఆయన వివిధ శక్తుల గురించి మనం తెలుసుకోబోతాం. అలాగే 4 రకాల భక్తులు ఆయన శరణి వేడతారు, 4 రకాల భక్తులు ఆయన ఎప్పటికీ శరణి వేడరు, ఎవరో వాళ్ళు అవన్నీ మనం చూడబోతాం అన్నమాట. అలాగే మనం వివిధ రకాల భక్తులు మనం చూసుకున్నాము, గుణభూత భక్తి, ప్రధాన భూత భక్తి, తర్వాత శుద్ధ భక్తి. శుద్ధ భక్తిలో ఉన్న వాళ్ళు ఏ యోగం మీద ఏ మార్గం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, శుద్ధ భక్తి అనేది స్వతంత్రమైనటువంటి మార్గం. సో ఆ మార్గానికి ఫలమానం ఏం లేదు, శ్రద్ధ సాధుసంగ భజన క్రియ ఇది మనకి ఫలమానమే తప్ప నిష్కామ కర్మయోగం జ్ఞాన యోగం అష్టాంగ యోగం అది ఫలమానం కాదన్నమాట. శుద్ధభక్తి చేసే వాళ్ళకి స్వర్గము మోక్షము ఇవన్నీ చాలా సులభంగా లభించేస్తాయి. దాంతోపాటు వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ కలుగుతుందన్నమాట. కాబట్టి ఏదైతే పూజలు వ్రతాలు దానాలు తపస్సులు యోగాలు యజ్ఞాల ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది కేవలం శుద్ధభక్తులు అవడం వల్ల చాలా సులభంగా అవన్నీ సాధిస్తారు. కాబట్టి భక్తుడు ఎప్పటికీ కూడా అతనికి ఇది లోటు అనేది ఏం లేదన్నమాట. భగవంతుడు మిగతా మార్గాల్లో వాళ్ళు ఎంతో కష్టపడి సాధించే చాలా ఫలితాలు సో భక్తుడికి చాలా సులభంగా లభిస్తాయన్నమాట, ఎందుకంటే భగవంతుడిగా అతనికి దాసం అయిపోతున్నాడు అన్నమాట. కాబట్టి సో భక్తి ద్వారా మనం ముక్తి పొందగలమా, భక్తి ప్లస్ జ్ఞానం కూడా మనకు అవసరమా అంటే జ్ఞానం ఉంటే మాత్రం మనం ఈ మోక్షం పొందలేము లేదా ముక్తి పొందలేము, భక్తి ఉంటే ఖచ్చితంగా మనం ముక్తి పొందగలము అని చెప్పి మనం లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాము. ఎందుకంటే భక్తి ద్వారా ఉత్పన్నమయ్యే జ్ఞానంతోనే మనం ఈ ముక్తి పొందగలుగుతామే తప్ప, ఒట్టి జ్ఞానం పెట్టుకుని భక్తి లేకపోతే మనం బయటపడలేము. ఎందుకంటే ముక్తి మార్గాలు కూడా, అంటే నిరాకార బ్రహ్మం కావచ్చు, పరమాత్మ మీద ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరిగా భక్తి అనేటువంటి సాధనని ఎక్కడో దగ్గర వాళ్ళు ఉపయోగించారు, ఎక్కడో దగ్గర వాళ్ళు ఉపయోగించారు ఈ సాధన మార్గాన్ని. భక్తి ఉపయోగించకపోతే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ లక్ష్యాలను చేరుకోలేరు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ చేసుకుందాం, చేరుకుందాం. సో తర్వాత అది నాలుగుతో మాత్రమే రుచిని సంపాదించగలమే తప్ప, లేదా ఆస్వాదించగలమే తప్ప, మిగతా అంగాలతో కుదరదు. అలాగే భక్తి ద్వారా మాత్రం మన కృష్ణుడిని అందుకోగలమే తప్ప మిగతా మార్గాలు కాదు. దాన్ని నిరూపిస్తూ ఈ 11వ స్కందం 18వ అధ్యాయంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం అన్నమాట. కాబట్టి ఒక్కొక్కసారి భక్తుడికి జ్ఞానం లేకపోయినా అతను గురువుని నమ్మి భక్తి సాధన చేసినట్లయితే భగవంతుడి దయతో మోక్షం పొందుతాడు. వైద్యుని నమ్మి ఎట్లాగైతే ముందు వేసుకున్నట్టు జబ్బు తగ్గిపోతుందో, అతను చదివి చదవకపోయినా బట్ ఒక ప్రామాణికమైనటువంటి డాక్టర్ని నమ్మి కానీ అతను ముందు వేసుకుంటే ఎట్లాగైతే జబ్బు తగ్గిపోతుంది. ఒకసారి అతనికి శాస్త్ర జ్ఞానము వేద జ్ఞానం లేకపోయినా సరే ఒక ప్రామాణిక గురువుని నమ్మి కానీ మనం సాధనలో కానీ దిగినట్లయితే ఖచ్చితంగా అతను కూడా భగవంతుడి యొక్క దర్శనం పొందుతాడు లేదా మోక్షం పొందుతాడు. కాబట్టి పురుషార్థాల కోసం ఏ కార్యాలు చేయకపోయినా నారాయణుడు శరణు వేడితే లక్ష్యం చేరుకుంటాడు. కామ మోక్షాలతో మన వాస్తవానికి భగవంతుడి ప్రేమను పొందలేము. కాబట్టి అవి మనం చేసినా చేయకపోయినా వచ్చి పెద్ద నష్టం లేదు. కానీ ఎవరైతే నారాయణుడికి శరణు వేడతాడో అతను లక్ష్యం చేరుకుంటాడు, ఏది భగవంతుడి ప్రేమను పొందుతాడు అన్నమాట. సో ఆ విధంగా మనం ఇవి చెప్పుకుంటూ వచ్చాము. ధర్మార్థ కామ మోక్షాలు పాటించకపోతే వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఎవరైతే చండాలులు, మ్లేచ్చలు, ఎవరైతే శూద్ర కంటే దిగువ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళని చండాలులు అంటారు, మ్లేచ్చలు అంటారు, వాళ్ళు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఏ అర్హత లేదనమాట భగవంతుడు. కానీ వాళ్ళ ధర్మార్థ కామోక్షుల్ని వాళ్ళు ఎక్కడ పాటించగలుగుతారు? వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు. వాళ్ళని వెతుక్కుంటూ గురువు ఎవరో ఒక్కోసారి రాకపోవచ్చు. కానీ వాళ్ళు కానీ నామ ఉచ్చారణ కానీ చేస్తే, ఈ 16వ స్కందం 16వ అధ్యాయం కేవలం నామ ఉచ్చారంతో, ఒక్కసారి శుద్ధ నామంతో ఉచ్చారంతో చండాలు సైతం సంసారం నుండి ముక్తి పొందుతారనమాట. ఈ విధంగా మనం ఎన్నో నిరూపించచ్చు అనమాట, ఎన్నో శాస్త్రాల్లో ఏ విధంగా భక్తి నామం నుంచి మనం ఎట్లా మన పూర్తి లాభాన్ని మనం పొందొచ్చో, కృష్ణుడిని మనం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవచ్చో మనం చెప్పబడి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు గత అధ్యాయంలో మనం యాక్చువల్ ఇప్పుడు యాక్చువల్ పాయింట్కి వచ్చాం ఇప్పుడు. సో గత అధ్యాయంలో మనం 6వ అధ్యాయం 47వ శ్లోకం యోగినామపి సర్వేషాం మద్గతేరంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తో తమోమతః. 6వ అధ్యాయం 47వ శ్లోకం ఏం చెప్తున్నాడు? ఎవరైతే నన్నే తలుచుకుంటూ నా నా నన్నే అనుసరిస్తూ నా మీద మాత్రమే తన పూర్తిగా తన యొక్క ప్రాణం పెట్టి ఎవరైతే ఉంటారో అటువంటి యోగి అందరి యోగుల కంటే ఉత్తమమైన యోగి అని చెప్పబడింది అన్నమాట. కాబట్టి అయితే అక్కడ యోగి అనే పదమే ఎక్కువ వాడున్నాడు భగవంతుడు. గత 6 అధ్యాయాలు ఎక్కడ కూడా భక్తి గురించి డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు. అది మనకి ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు ఉన్నాయి కాబట్టి మనం భక్తి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. వాస్తవానికి మనం డైరెక్ట్ కానీ మనం కానీ 6 అధ్యాయాల శ్లోకాలు కానీ మనం కానీ తీసుకుంటే ఎక్కడ కూడా మనకి డైరెక్ట్ గా భక్తి అనేది ఏం లేదనమాట. అక్కడ ఏంటి, కర్మ మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి, యోగ మార్గం గురించి ఎక్కువ హైలైట్ చేసినాయి కాబట్టి, కానీ భక్తి గురించి చాలా తక్కువ వారు. అందుకే దానికి గుణభూత భక్తిలోకి తీసుకెళ్ళాం మనం. అయితే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఏ యోగి అయితే నన్నే శరణు వేడుతూ లేదా నన్నే నా గురించి ఆలోచిస్తూ మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే, భజతే అన్న పదాన్ని అక్కడ ఏది పెట్టాడో అక్కడే ఫస్ట్ టైం భక్తికి ఆయన ఫస్ట్ పదం వాడనమాట. భజత అంటే ఒక చెప్పాలంటే భజ అంటే భక్తియుత సేవ. అక్కడ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ యోగి ఎవరితోనూ ఎవరికి సదా నన్నే భజిస్తూ నన్నే తలుచుకుంటూ ఉంటాడో అటువంటి యోగి అందరి యోగుల కంటే కూడా ఉత్తమోత్తమైనటువంటి యోగి అని చెప్పేసి అంటే ఏం చెప్పాలంటే ఇక్కడ భక్తుడికి రెండు లక్షణాలు తెలియజేశారు. ఒకటి, అసలైన యోగి మనసు ఎప్పుడు కృష్ణుని తలుచుకుంటూ ఉంటాడు, నమ్మకంతో వ్యవహరిస్తాడు. శ్రద్ధావాన్ అంటే నమ్మకంతో భజిస్తుంటారు, వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. మరి అటువంటి లక్షణాలు ఉన్న యోగి ఎవరు? ఆయన మనం ఏ పేరుతో పిలవాలి? జనరల్గా యోగి అనే పదం మనం అష్టాంగ యోగం ద్వారా సాధన ద్వారా వచ్చే వాళ్ళని మనం యోగులు అంటాం. అయితే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు పరమాత్ముడి మీద ధ్యానంతో వాళ్ళ యొక్క సాధన మార్గం ఇది యమ నియమ ఆసన ఈ మార్గంగా వెళ్ళి క్రమంగా వాళ్ళు పరమాత్మ. కానీ ఇక్కడ చెప్పేటువంటి యోగి ఎవరు అంటే ఈయన అష్టాంగ యోగి కాదు. కానీ చాలా సందర్భాలు అందరూ అనుకుంటారు అంటే 46వ శ్లోకంలో 6వ అధ్యాయం ఓ అర్జున అన్ని వేళల్లో నువ్వు యోగివి కమ్ము అన్న పదం అన్నారు అనమాట. నువ్వు యోగివి కమ్ము అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఎవరైతే యోగాసనాలు చేస్తున్నారు ఎవరైతే ఆ మార్గం చూసావా కృష్ణుడు కూడా మమ్మల్ని మీ అందరినీ యోగులు అవ్వమంటున్నారు అని చెప్పేసి ఆయనే స్వయంగా ఈ పదాలు వాడుతున్నాడు అని చెప్పేసి మనకి ఒకసారి వాళ్ళు మిస్కొచ్చేసి అనుకోకండి, అది కాంటెక్స్ట్ లోకి తీసుకోరనమాట. అర్జున నువ్వు యోగి కమ్మంటే చూసారా అష్టాంగ యోగ మార్గమే లో వచ్చేటువంటి యోగే అత్యుత్తమైనటువంటి యోగి అని చెప్పి అందరినీ కూడా యోగి అవ్వమని చెప్పి ఆయన రికమెండ్ చేస్తున్నాడు. ఒకసారి మనం మిస్కాన్సెప్షన్ లోకి వెళ్తాం, మిస్కోట్ చేస్తాం. కానీ ఆ యోగి ఎవరు అనేదే ఈ 47వ శ్లోకంలో సదా నన్నే స్మరిస్తూ, సదా నన్నే స్మరిస్తూ నా గురించే అతను జీవిత లక్ష్యంగా పెట్టుకునేవాడు అసలైనటువంటి యోగి అని తెలుసు. మరి ఆ యోగి ఎవరు అసలు? అతను ఇప్పుడు ఏమని పిలవాలి? నార్మల్ యోగి అని పిలి అని మనం పిలిచామనుకోండి అతను మళ్ళీ అష్టాంగ యోగి కింద ఆ సాధకుడి కింద పేరు వచ్చేస్తుంది. మరి సదా ఆయనే తలుచుకుంటే అతన్ని మనం ఏమంటాం? అతన్ని అతన్నే భక్తుడు అంటారు అన్నమాట. అతని వద్ద మాత్రమే సమగ్ర జ్ఞానం ఉన్నది అని భావించవలసి ఉంది. ఎందుకని? ఎందుకంటే ఎప్పుడూ ఆయనే తలుచుకుంటూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన గురించి తలుచుకుంటూ మాట్లాడుతూ ఆయన్ని తన ప్రేమపూర్వక సేవతో ఆయన్ని ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్న వ్యక్తికి మాత్రమే, ఎందుకంటే అంత ఇంటిమేట్ కనెక్షన్ ఉంటే తప్ప సమగ్ర జ్ఞానం అర్థం కాదు. కృష్ణుడికి సంబంధించిన సమగ్ర జ్ఞానం తెలియదు కాబట్టి కేవలం ఉన్న మనం పై పైనే కృష్ణుడు అంటే ఫలానా ఏదో ఆయన లీలలు మాత్రం కొన్ని వినేసి నాకు కృష్ణుడి గురించి నాకు తెలుసు అనుకుంటే అది పొరపాటు, అది నిజంగా కొంచెం మూర్ఖత్వం అనమాట. కానీ సమగ్రంగా తెలుసుకోవాలంటే ఎంత కష్టం శ్లోకాలు అని తెలుస్తుంది. ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎంతమందికి అవకాశం ఉంటుంది కృష్ణుడిని సమగ్రంగా తెలుసుకునే అవకాశం? అది 7వ అధ్యాయం 3వ శ్లోకం ముందు ముందు మనకు తెలుస్తుంది. కానీ ఒక భక్తుడు అంటే తన దగ్గర సమగ్ర జ్ఞానం ఉంది. ఎటువంటి జ్ఞానం ఉంది అని అంటే భగవాన్ అంటే తెలుసు, పరమాత్మ అంటే తెలుసు, అలాగే నిరాకార బ్రహ్మను కూడా ఎవరో తెలుసు అనమాట. అంటే ఫుల్ ఫుల్ నాలెడ్జ్లో ఉన్నాడు అనమాట. అందుకని ఇప్పుడు ఆ సమగ్రాన్ని ఎలా పొందాలి మనము? కాబట్టి ఆ సమగ్రాన్ని ఎలా పొందాలో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు అనమాట. చెప్పండి, విను అంటున్నాడు. ఎందుకంటే వినకపోతే, అది కూడా శ్రద్ధతో వినకపోతే, నమ్మకంతో వినకపోతే ఈ కాన్సెప్ట్స్ మనకి అర్థం కావన్నమాట. అందుకే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నా ఇక్కడ ఐక్యూ అనేది ఏమాత్రం పనికిరాదు. ఇక్కడ మన ఐక్యూ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా ఈ భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, కొద్దిగా అర్థం చేసుకోవడానికి భౌతిక ప్రపంచాన్ని ఆ ఐక్యూ కొంత అవసరం అవుతుందేమో కానీ ఇక్కడ కావాల్సిన ఎస్క్యూ అనమాట, అంటే స్పిరిచువల్ పొజిషన్, అంటే కొంత భక్తి సుకృతి ఉండాలి అతనికి గత జన్మలో. ఆ భక్తి సుకృతి కానీ ఉన్నవాళ్ళు మాత్రమే కొంతవరకు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. కాబట్టి మనం ఇక్కడ కానీ చూసుకుంటే కనుక తచ్చుడు అంటే దయచేసి విను, నీకు ఆ సమగ్ర జ్ఞానం అర్థం చేసుకోవడానికి అవకాశం నీకు ఇక్కడ ఉన్నది. ఎందుకంటే నువ్వు నా భక్తుడు కాబట్టి, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే నీ మనసు అంతా కూడా నా మీదే ఉంది, నువ్వు నన్నే తలుచుకుంటూ ఉన్నావు, నా ఆదేశాలను పాటించడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉన్నావు, కాబట్టి నీకు పూర్తి అర్హత ఉంది దయచేసి నువ్వు విను అంటున్నమాట. కాబట్టి అందులో మనం వినడం అనేది నవవిధ భక్తి అంగాల్లో శ్రవణం అత్యంత ప్రాముఖ్యమైనది. అసలు భక్తిలోనే కాదు, మనం ఏ మార్గాన్ని ఫాలో అవ్వాలన్నా, ఈవెన్ బోధి ప్రపంచంలో మనం ఉన్న స్థాయికి పోవాలన్నా, ఎవరైతే బాగా వింటారో వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఎవరైతే సరిగ్గా వినరో, వినే ఓపిక ఉండదో, వాళ్ళు ఎప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి అధిరోహించలేరు అన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు వినమని చెప్పి 7.1, 7.2 ఈ 2 శ్లోకాలు శ్రవిస్తున్నాడు అనమాట. అంటే వినడానికి, వినడం యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు అనమాట. సో ఎవరైతే భక్తి మార్గాలుగా అనుకున్నారో ఉన్నారో వాళ్ళు కృష్ణ కథ శ్రవణం చేయకపోతే, కృష్ణు గురించి వినకపోతే కృష్ణుడి మీద ఎప్పటికీ మనకు ఆసక్తి రాదు. ఏ విషయం పట్ల మనకు ఆసక్తి రావాలి అంటే మనకి ఫస్ట్లో ఏది ఉండదు, మనకి ఏది ఫస్ట్లో నచ్చదు, కానీ వినంగా 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 ఒక విషయం పట్ల ఆసక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ వినకుండా నాకు నాకు కృష్ణుడు నేను కృష్ణుడి గురించి వినకుండా నేను డైరెక్ట్గా సేవలో నిమగ్నం అవ్వాలి అనుకుంటే ఆ సేవ ఎక్కువ కాలం చేయలేము మనం. సో వినకుండా మన సేవను మనం చేయడానికి ప్రయత్నించామంటే అది సెంటిమెంటల్ ప్లాట్ఫామ్ లెక్క ఉంటుంది సేవ కూడా. ఒకనొక రోజు అది మెకానికల్ అయిపోతుంది, ఏదో ఆర్టిఫిషియల్ గా అయిపోతుంది అనమాట. దానివల్ల నెమ్మదిగా మనమే భక్తిలోంచి మనం నెమ్మదిగా రుచిపోతా ఉంటుంది, ఇంకా ఆ భక్తి సేవలో ఉండాలనేటువంటి ఆసక్తి పోతుంది అనమాట. కాబట్టి శ్రవణం లేకుండా సేవ చేయలేము, ఇది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రవణం చేసేవాడు మాత్రమే సేవలో ఎక్కువ కాలం ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం అది కూడా ఏ విధంగా శ్రవణం చేసే వాళ్ళకి వాళ్ళ హృదయంలో పరివర్తన ఎలా వస్తుందో చూస్తాం మనం. కాబట్టి శ్లోకం అంత సింపుల్ అయింది, మయాసక్త మన పార్థ యోగం యుంజన్. సో ఆయన ఆదేశాలను కూర్చో తప్పకుండా పాటిస్తారు, ఆయనతో యోగంలో మమేకం అయి ఉంటారు. అంటే ఆయన భావాలకు ఒకటి అవుతారు. మదాశ్రయ, ఆయన తప్ప ఇంకెవరు ఎవరి మీద ఆధారపడరు అనమాట. మదాశ్రయ అంటే నా మీద ఆధారపడవాళ్ళు, అసంశయం ఇంకా నో డౌట్ అనమాట వాళ్ళకి. ఏంటది వాళ్ళు ఖచ్చితంగా సమగ్రం మాం, నా గురించి వాళ్ళకి జ్ఞాస్యసి పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, మయ్యా ఆసక్త మన యోగం యుంజన్ మూడు మదాశ్రయ. ఈ మూడు చేయగలిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళు అసంశయం ఇంకా డౌటే ఉండదు, కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడికి మించి ఇంకెవరూ లేరు, కృష్ణుడు సర్వాన్ని కంట్రోల్ చేయగలరు, కృష్ణుడు తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి ఫుల్ క్లియర్ క్లారిటీ అనమాట. పూర్తి నమ్మకంతో మన జీవితాన్ని కృష్ణుడికి మనం అర్పించగలుగుతాం. దానికి ముందు మనం వినాలి కదా, వింటేనే ఆయన మీద మన ఆసక్తి, మనం ఆయన మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగిన మనసు నెమ్మదిగా ఆయన చెప్పింది ఫాలో అవ్వాలనిపిస్తుంది. ఆయన చెప్పింది కానీ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం ఆయన సరెండర్ అయిపోతాం. మదాశ్రయ అది ఆయన యొక్క షెల్టర్, ఆయన ఆశ్రయాన్ని మనం తీసుకుంటాం, ఆయనకి మనం శరణు వెళ్ళిపోతాం. అటువంటి వ్యక్తికి అసంశయ నో డౌట్ అనమాట, అతను కృష్ణుడు గురించి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ విధంగా శిక్షణలో పాల్గొంటే భగవంతుడి గురించి సమస్తం ఎలా తెలుసుకోగలం? ఓకే, ఏదో మీరు మనసుని ఆసక్తి ఆయన మీద పెట్టమంటున్నారు, ఆయన చెప్పింది ఫాలో అవ్వమంటున్నారు, మదాశ్రయ ఆయన షెల్టర్ తీసుకోమంటున్నారు. నేను మూడు తీసుకుంటాను కానీ నాకు ఇంకా లాజిక్ నాకు అర్థం కాదా? నేను కేవలం ఈ విధంగా నేను ఈ మూడు మూడు పద్ధతుల్లో ఆయన మీద నేను నిమగ్నం చేస్తే ఆయన గురించి నేను నాకు పూర్తి ఎలా అర్థమవుతుంది, ఏ విధంగా అర్థమవుతుంది నాకు? దయచేసి ఇంకొద్దిగా నాకు వివరం తెలియాలి అనుకుంటాము. ఎస్, ఇక్కడ మనకి 11వ స్కందం 2వ అధ్యాయం 42వ శ్లోకంలో చాలా క్లియర్గా ఉంటాడు మన కృష్ణుడు చెప్పేటువంటి విషయాలు. భగవంతుని తెలుసుకోవడం క్రమేణా భక్తుడి భజనలోని తీవ్రతను బట్టి జరుగుతుంది. భగవంతుడిని తెలుసుకోవడం క్రమేణా భక్తుడి భజనలోని తీవ్రతను బట్టి. సో ఎంత సీరియస్ గా ఆ భక్తుడు భగవాన్ సేవలో నిమగ్నం అవుతాడో, అతని జీవితం పరమ లక్ష్యం కృష్ణుడు అనుకునే భావన తీవ్రంగా అతను ఇంకా వేరే వాటి మీద ధ్యాస పోకుండా అతను చేసే తీవ్రతను బట్టి భగవంతుని తెలుసుకోవడం వీలవుతుంది. ఇది క్రమే దొరుకుతుంది, ఇది రాత్రి జరిగేది కాదమ్మా. ఉదాహరణకి ఆహారం తీసుకునగా క్రమేణా మూడు విషయాలు మనం గమనించుకోవచ్చు. ఆహారం తీసుకున్న మనం బాగా ఆకలేస్తాం, మనం ఒక్కొక్క ముద్ద తినే కొన్ని మనలోనే కొన్ని మార్పులు మనం గమనించవచ్చు. కొన్ని అనుభవాలకు మనం కొన్ని అను మనలో మనలో కొన్ని అనుభవాలకు వస్తాం అనమాట. ఏంటది మనం గమనించవచ్చు, క్రమంగా ఆకలి తగ్గుతూ వస్తుంది ఒక్కొక్క ముద్ద లోపలికి వెళ్ళే కొన్ని. నెమ్మదిగా ఇప్పటిదాకా చచ్చుబడిపోయి నీరసంగా ఉండేటువంటి అవయవాలన్నీ లేదా మన అంగాలన్నీ కూడా నెమ్మదిగా శక్తి పొందుకోవడం ప్రారంభించాలి, అది కూడా మనం గమనిస్తాం. మూడోది తృప్తిగా ఉంది. ఇంత తినేసిన తర్వాత ఆ వచ్చేటువంటి అనుభవం, అమ్మయ్యా కడుపు నిండింది, చాలా ప్రశాంతం, చాలా హాయిగా ఉంది. అసలు అంటే ఒక 10 నిమిషాల ముందర ఆహారం దొరక గిలగిలా కొట్టుకొని అసలు ఇంకా అడుగు కూడా ముందుకేయలేని నీరసంగా అట్లా కుప్పకూలిన వ్యక్తికి ఒక ముద్ద పడే కొంది ఎట్లాగైతే క్రమంగా ఈ మూడు ఒక చెప్పాల్సిన అవసరం లేదు. అతనిలో ఆకలి తగ్గుతుందా లేదా ఒక చెప్పాలి అంటే, నీకు ఆకలి తగ్గుతుంది కదా అని ఒకరు అడగాలా? అడగాల్సిన అవసరం లేదు. అలాగే నీకు శక్తి వస్తుంది కదా ఇప్పుడు ఎవరిని చెప్పాలా, ఎవరికైనా గుర్తు చేయాలనా, శక్తి ఉందా వస్తుందా పెరుగుతుంది కదా అని ఎవరు గుర్తు చేయాలని అవసరం లేదు. ఆ తర్వాత నిండిన వ్యక్తి నాకు ఇంకా చాలు అని చెప్పేసి అతను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటాడు. ఇవన్నీ మనిషి అనుభవంలోకి తెలిసే జరుగుతాయి, ఇవన్నీ తెలియకుండా జరగవు. అలాగే భగవద్భజన చేసే కొద్దీ భౌతిక ఆసక్తి, భౌతిక అనాసక్తి జరుగుతుంది. అంటే క్రమంగా భౌతిక ప్రపంచం గురించి, భౌతిక ప్రపంచం గురించి అనేక నాటకాలు ఈ ఆకర్షణ నుంచి క్రమంగా అసలు వాటి న్యూసే మనకి వినబుద్ధి కాదు, క్రమంగా వాటి నుంచి మనం బయట రావడం ఇది మనం గమనిస్తాం. ఇంతకుముందంత ఆసక్తి మన వ్యక్తుల మీద కానీ లేదా మన తోటి ఉండే వాళ్ళతో కానీ మనకు అనిపిస్తుంది. క్రమంగా వాళ్ళ మీద మనకి ఇంతకుముందు ఆ శారీరక వ్యామోహంతో మనం వాళ్ళని గట్టిగా వాళ్ళని వాళ్ళ మీద ఆధారపడిపోయేవాళ్ళం. సో వాళ్ళని వాళ్ళ వాళ్ళని వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళం, నిజం గురించి ఆలోచించేవాళ్ళం కాదు. కానీ భగవద్భజన చేసే కొలది క్రమంగా మనకి భౌతిక ఆసక్తుల మీద మనకి నెమ్మది నెమ్మదిగా రుచిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు ఈ మధ్య అతను వాళ్ళు చెప్తారు, ఈ మధ్య నువ్వు ఈ మధ్య మాకు సరిగ్గా కలవట్లేదు, ఈ మధ్య నువ్వు ఎక్కడ పిలిచినా నువ్వు వచ్చాడు, ఈ మధ్య నువ్వు సరిగ్గా రావట్లేదు, ఈ మధ్య అసలు ఈ మధ్య సినిమాలు లేకపోతే ఈ టీ కాఫీలు లేకపోతే ఎన్నో మానేస్తున్నావు, ఏదో మార్పు వచ్చేసింది. అరే ఒకప్పుడు అది లేకపోతే మనం బతకలేము, అది లేకపోతే మనం జీవించలేము నుంచి మనం క్రమంగా వాటిని వదులుకునే స్థాయికి వెళ్ళామంటే అది భక్తిలో వచ్చినటువంటి మార్పు అది. మనం భగవద్భజన రోజు చేస్తున్నాం కాబట్టి భౌతిక అనాసక్తి కలిగింది. రెండు, భక్తిపై ఆసక్తి పెరగడం జరుగుతుంది. నెమ్మదిగా భగవద్గీత భాగం చదవడం ప్రారంభిస్తున్నాము, నెమ్మదిగా 2 మాల నుంచి 4, 4 నుంచి 8, 10, 16 నెమ్మదిగా ప్రకటన స్టార్ట్ చేస్తున్నాము. నెమ్మదిగా పోయి సేవ చేయాలనిపిస్తూ ఉంది, భగవద్గీత క్లాస్ ప్రార్థన క్లాస్ పెట్టాలనిపిస్తూ ఉంది, ఆ భక్తులతో కలవాలని, భక్తులతో ఎప్పుడు కూడా మాట్లాడాలని, ఈ అంటే నెమ్మదిగా భక్తి మీద ఆసక్తి, భక్తి అనుకూల పరిస్థితులకి లోపలికి మనం ఎంటర్ అవ్వడం, క్రమంగా మనం లోపలికి వస్తూ ఉన్నాం అనమాట. అంటే రెండో, ఒకవైపు భౌతికంగా మనకి అనాసక్తి, రెండోది భక్తిపై ఆసక్తి, రెండు కలుగుతుంది. ఈ రెండు జరిగే క్రమంలో క్రమంగా అది అదే ఎదిగికొని ఎదిగిపోయింది. ఎట్లయితే ముందు తినేవాడికి ఆఖరికి తనకి ఆనందం వస్తుందో, తృప్తిగా ఆనందంగా ఉంటాడు, ఖచ్చితంగా ఈ వ్యక్తికి కూడా భగవత్ సాక్షాత్కారం ఆనందం వస్తుంది అనమాట లాస్ట్. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ ఉందన్నమాట, అంటే భక్తి అనేది ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు మనం యాక్చువల్లీ ఏ డైరెక్షన్లో పోతున్నాం అని. మనం నిజంగా సీరియస్గా తీసుకొని దీంట్లో ప్రతి అంగాన్ని మనం ఫాలో అవ్వడానికి మనం ప్రయత్నిస్తే క్రమంగా మనకే అర్థమైపోతుంది మన మన జీవితంలో మనకు వచ్చిన చేంజెస్, మన ఇంట్లో మనకు వచ్చిన చేంజెస్ ఏంటి, మన వర్క్ ఎన్విరాన్మెంట్లో మనకు వచ్చిన చేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనమే మనం చూడొచ్చు అనమాట. అఫ్కోర్స్ చూడలేనప్పుడు డెఫినెట్గా మన పక్కనలోనే మనకు చెప్తారు అనమాట, ఈ మధ్యలో ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అని వాళ్ళే మనకి గుర్తు చేస్తారు. మనం అంటాం అప్పుడు నాకు తెలియదు, నేను నార్మల్గానే ఉన్నానే, నాకేం అట్లే అనిపించట్లేదు అని మనం అంటాం. కానీ ఒకవేళ మనకు గుర్తించకపోయినా సరే మన పక్కన వాళ్ళు మనం గుర్తిస్తారు అనమాట. మన ఇంతకుముందు అంత కోపం, ఇంతకుముందు కోపం తగ్గిపోయింది, ఇంతకుముందు ఎలా పడ్డా మాట్లాడడం, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నారు, చాలా మార్పు వచ్చిందని వాళ్ళే మనం చెప్తారు అనమాట. కాబట్టి ఎందుకు ఏం చెప్తున్నానంటే, నాకు అడిగిన క్వశ్చన్, ఈ విధంగా శిక్షణలో పాల్గొంటే భగవంతుడి సమస్తం ఎలా తెలుసుకోగలమంటే, క్రమంగా మనం భక్తిలోనటువంటి అంగాలు శ్రద్ధ సాధు సంఘ భజన క్రియ ఈ మూడు పర్ఫెక్ట్గా జరుగుతుంది అని అంటే, క్రమంగా అనర్థ నివృత్తి జరిగి ఆ తర్వాత నిష్ఠ రుచి ఆసక్తి ఆటోమేటిక్ జరిగిపోతుంటాయి. అంటే ఫస్ట్ మూడు ఎలిమెంట్స్ కానీ మనం పర్ఫెక్ట్గా దాన్ని ఫాలో అవ్వడం మనం ప్రయత్నిస్తే నెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా అది ఒక ఆర్డర్ కొట్టినట్టుగా ఆటోమేటిక్ అవన్నీ మనం ఆటోమేటిక్ మనకు మన వెనకాల వచ్చేస్తాయి అన్నమాట. అదే దాన్ని కొంచెం వివరిస్తూ, ఒక ముద్ద ఆహారం ఉన్న ఒక ముద్ద ఆహారం బాగా ఆకలిగా ఉంది, ఒక ముద్ద ఆహారం కానీ తీసుకుంటే ఆకలిగా ఉన్న ఒకే ముద్ద తీసుకుంటే ఏమవుతుంది? తృప్తి ఆనందం రాదు, కేవలం మొత్తం ఆహారంతో తృప్తి ఆనందం వస్తుంది. ఒక ముద్ద తీసుకుంటే మనకు ఆనందం వస్తుంది, మనలో శక్తి పుంజుకోగలుగుతామా, మన ఆకలి తీరుతుందా, తీరదు. కానీ మొత్తం ఆహారం తీసుకుంటేనే, మనకి ఫుల్ ప్లేట్ భోజనం పెడితేనే ఆ ఫుల్ ప్లేట్ మనం ఆకలి తర్వాత క్రమంగా బలం పొందుకుంటాం, ఫైనల్గా మనకి ఆనందం వస్తుంది. అలాగే అప్పుడప్పుడు మనం సాధన చేస్తే అది ఎట్లా సరిపోతుంది మనకి? ఈరోజు రెండు మాలు చేయడం, తర్వాత అసలు వారం ఏం చేయలేము, తర్వాత ఎప్పుడో ఒక రోజు ఒక నాలుగు మాలు చేస్తాం, మళ్ళీ ఏం చేయము, ఎప్పుడో మళ్ళీ ఇంకొక 8 మాలు చేస్తాం, తర్వాత గ్యాప్ వచ్చేసింది. మీ మాలు ఇష్టమైతే ఫాలో ఫాలో అవుతాం, ఇష్టం లేనప్పుడు వదిలేస్తాం. అంటే ఎప్పుడైతే ఎలాగ తిన్నాక ఒక ముద్ద తిని లేదా రెండో ఒక 6 ముద్దలు తినేసి మనం నాకు ఆనందం రావాలి అంటే లేదా నేను శక్తి పుంజుకోవాలి అంటే ఎలా పుంజుకోగలుగుతాము? అలాగే అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం తోచినప్పుడు మనం సాధన చేస్తే మనకి ఎలా, మనం మనకి భక్తి మీద ఆసక్తి ఎలా పెరుగుతుంది, లేదా భౌతిక ఆకర్షణలు ఎలా తగ్గుతాయి మనకి? అవకాశం లేదు. ఎట్లాగైతే ఒక ముద్ద సరిపోకుండా మొత్తం మనకి మొత్తం ఆహారం మనకు కావాలో అట్లానే ఇక్కడ కూడా అప్పుడప్పుడు సాధన కాదు, ఇది డైలీ రెగ్యులర్ బేసిస్ మీద జరగాలి. ఉదయం మంగళహారతికి లేడానికి ప్రయత్నించాలి, 16 మాలు జపం చేయాలి, భగవత భాగవతంగా శ్లోకాలు చూసుకోవాలి, ప్రభుత్వ వారి భాష్యాలు చదవాలి, అలాగే సేవ ఉంటే సేవ చేసుకోవాలి, లేకపోతే ఇంకా లెక్చర్స్ వినే పని, ఏదో ఒక రూపంలో మనం ఏదో విధంగా భక్తుల సాంగత్యంలో ఇది వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ చేస్తున్నాం. అంటే మనం అప్పుడు మనం ఫుల్ భోజనం తింటున్నాం, సో ఫుల్ భోజనం తినేకముందు మనకేంటి ఆటోమేటిక్గా నెక్స్ట్ రావాల్సినటువంటి ప్రయోజనాలు లేదా ఫలితాలు క్రమంగా మనకు రావాల్సినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మనకి వచ్చే తీరుతాయి అన్నమాట. కానీ ఇవన్నీ కూడా క్రమేణా జరుగుతాయి అన్నమాట, మన తీవ్రతను బట్టి జరుగుతాయి. కాబట్టి అలాగే అప్పుడప్పుడు సాధన చేస్తే సరిపోదు, మనసుని పూర్తిగా పీతాంబర వస్త్రము ధరించిన శ్యామసుందరుడి రూపం మీద కేంద్రీకరించినప్పుడు సమగ్ర జ్ఞానం తక్షణమే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే భజన చేసేటప్పుడు లేదా భక్తి చేసేటప్పుడు దాని బై ప్రొడక్ట్ రెండు వస్తాయి అన్నమాట. ఇవి కూడా మనం బాగా చూడవచ్చు, రెండు వస్తాయి బై ప్రొడక్ట్. ఒకటి జ్ఞానము, రెండు వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భక్తి చేసేటప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. జ్ఞానం కోసం సపరేట్గా మనం పోకలాడాల్సిన అవసరం లేదు. జ్ఞానం కోసం మనం వేరే వేరే రూట్లు మనం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తిలో వచ్చేటువంటి రెండు బై ప్రొడక్ట్స్ మనకి జ్ఞానం, ఎవరి పట్ల జ్ఞానం? కృష్ణుడి పట్ల సమగ్ర జ్ఞానం పెరగడం ప్రారంభిస్తుంది. ఆటోమేటిక్గా ఒక్కోటి మనకి అర్థమయ్యేదానికి మన మనసు, మన హృదయం తిరగడం ప్రారంభిస్తుంది, మన బుద్ధి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా లోపల ఉన్న పరమాత్ముడు కృష్ణుడు మన తీవ్రతను బట్టి, ముఖ్య మన తీవ్రతను బట్టి ఆయన ఆ ఛానల్స్ అన్ని ఓపెన్ చేస్తుంటాం అన్నమాట ఆటోమేటిక్. ఎందుకంటే భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుడు దయ ఉండాలి. భగవంతుడు దయ లేకుండా భగవంతుడు తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణకి మనం రాత్రి లేచి నిద్రలేసి నేను సూర్యుడిని చూడాలనుకున్నాం అనుకోండి అది అసాధ్యం అని. మనం ఎంత పెద్ద లైట్ మనం సృష్టించి లైట్లో ఫుల్ పవర్ పెట్టి మనం సూర్యుడు ఎక్కడున్నాడని మనం వెతకాలని చూస్తే మనకు సూర్యుడు కనబడ్డు. మన సూర్యుడు ఎప్పుడు కనబడతాడు? ఉదయాన్నే సూర్యుడి కిరణాల ద్వారా మనం ఏర్పడినప్పుడే ఆ సూర్యుడి కిరణాల ద్వారా మళ్ళీ మనం సూర్యుడు చూడొచ్చు. అట్లానే మన కృష్ణుడి యొక్క భజన లేదా కృష్ణుడి యొక్క భక్తియుత సేవ చేస్తాం, కృష్ణుడు దయచేస్తేనే మన కృష్ణుడికి మాత్రం చేసుకోగలుగుతాం. ఇక్కడ నేను ఎంటెక్ చేశాను, నేను పిహెచ్డి చేశాను, నేను సైన్స్ లేదా నేను సైంటిస్ట్ ని, లేకపోతే నేను హిస్టరీ హిస్టారికల్ పర్సన్ ని, నా అంత హిస్టరీ చేసిన వాడు ఎవరు లేరంటే, అల్టిమేట్ గా అక్కడ మెటీరియల్ నాలెడ్జ్ లేదా మెటీరియల్ క్వాలిఫికేషన్స్ లేదా మెటీరియల్ ఇంటెలిజెన్స్, అది పొరపాటున కూడా దరిదాపుల్లో కూడా టచ్ చేయలేదన్నమాట. ఇక్కడ భగవంతుడు దయ లేకపోతే భగవంతుడు పరిస్థితి లేదు. అదే ముందు మనం గర్భవీరితో ఉన్నది చూసావా, నా ఇంటెలిజెన్స్ కి కొంతమంది నాకు సమాధానం కూడా చెప్పలేకపోయారు. నేను అడిగే ప్రశ్నలకి వాళ్ళు కనీసం వాళ్ళు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ఒకసారి వాళ్ళు హేళనతో మాట్లాడతారు. మనము బావిలో కప్పలై ఉండి మనం బావిలోనే అదే ప్రపంచం అనుకోని, ఆ బావిలో ఉన్న కప్పల కంటే నేను చాలా ఇంటెలిజెన్స్ అనుకుంటే, బావి కంటే పెద్ద ప్రపంచం ఉంది ఇక్కడ. ఎందుకంటే సముద్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, కానీ మనం మనం దాంట్లో ఉండిపోయేసి వాటిల్లోనే ఆడుండే కుహానా మేధావులతో మన ఏదో కొన్ని చర్చలు పెట్టేసుకొని ఏదో కొన్ని కొన్ని డిబేట్లు మనం గెలిచేసినంత మాత్రాన మనం బావిలో ఉన్న ఉన్న వ్యక్తులు ఎంత, ఆ కప్పలు ఎంత, దాంట్లో మన వయసు ఎంత, మనం ఎంతకాలం బతకబోతుందండి. కాబట్టి మనము నిజంగా భగవంతుడిని సమగ్రంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు సమగ్రంగా తెలుసుకోగలిగితే మనం ఇంకా శాశ్వతంగా ఇంకో జన్మ ఎత్తకుండా మనం పైబడిపోతాం. కాబట్టి ఇక్కడ అభ్యసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క దయ మీద మాత్రమే ఆయన సమగ్ర జ్ఞానం మనకు అందుతుంది, అంతేగాని ఇంకా మనకు వేరే అవకాశం మనకి లేదన్నమాట. అది ఎలా చేయాలో చెబుతాను విను తచ్చును అని చెప్పి చెప్పినట్టు వినడం వలన నాతో సంబంధం ఏర్పరచుకుంటావు. సయోగం యుంజన్, నా ఆశ్రయం మాత్రమే తీసుకుంటావు. అంటే నా ఆశ్రయం మాత్రం తీసుకుంటావు అర్థం ఏంటి, నేను కర్మ జ్ఞాన యోగం ఆశ్రయం నేను తీసుకోను, లేదా ఆ గురువుల ఆశ్రయం నేను తీసుకోను, లేదా ఆ మార్గం నేను ప్రయాణించుకుంటాను. ఎందుకంటే నువ్వు నా అనన్య భక్తుడవు అర్జునుడితో అంటాడు కృష్ణుడు. నేను చెప్పిన రెండవ ఒకటి, నాతో సంబంధం ఏర్పడుతుంది. నాతో సంబంధం ఏర్పడినప్పుడు నేను చెప్పినట్టుగానే నువ్వు నడుచుకుంటావు. నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవడం వల్ల నువ్వు నా ఆశ్రయాన్ని తీసుకుంటావు. నా ఆశ్రయం తీసుకుంటావు అంటే నేను తప్ప నీకు వేరే ఎవరు నీకు ఎందుకంటే ముఖ్యంగా నీకు ఎవరు కనిపించరు, ఎందుకంటే నువ్వు అనన్య భక్తుడు కాబట్టి అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి ఇక ఎటువంటి సందేహం ఉండదు. ఒకసారి నా ఆశ్రయం తీసుకొని నేను చెప్పింది నువ్వు ఫాలో అవుతుంటే ఇంక ఎటువంటి సంశయం ఉండదు. ఏంటి ఆ సంశయము, ఆకారం ఆకార రూపము లేక నిరాకారమా, ఆకారం ఉందా రూపం ఉందా లేక నిరాకారం ఉందా, ఈ సంశయాలు ఏముండవు. ఒకటే నీకు ఒకటే ఉంటుంది అక్కడ సంశయం లేకుండా, ఎస్ ఆయనే ఒక రూపం ఉంది, ఆయన ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకి ఇష్ట ఇష్టాలు ఉన్నాయి, ఆయన సచ్చిదానంద స్వరూపము, ఆయన మీదనే ఈ బ్రహ్మన్ ఆధారపడింది, ఆయన మీదనే పరమాత్ముడు ఆధారపడి ఉన్నాడు. సో బ్రహ్మన్ని పరమాత్ముని రెండింటిని పరిపూర్ణంగా రెండింటిని చూసుకోగల వ్యక్తి లేదా రెండింటిని వ్యక్తపరచగల వ్యక్తి ఎవరంటే భగవాన్ అనమాట. అంటే అందుకే 12వ అధ్యాయం 5వ శ్లోకంలో అవ్యక్త నిరాకార బ్రహ్మన్ మీద సాధారణది దేహదారులకు ఎప్పుడు కష్టతరమే. నిరాకారం మీద మనం ధ్యానం చేయలేము, మనం సంబంధం ఏర్పరచుకోలేము. నిరాకారంతో సంబంధం ఏర్పరచుకోలేనప్పుడు మనం ఎట్లా సేవ చేయగలుగుతాం, సేవ చేయలేనప్పుడు మన కర్మలు ఎట్లా తీరుతాయి. మన కర్మేంద్రియాలని భగవాన్ సేవలో పెడితేనే కర్మేంద్రియాలు క్రమంగా శుద్ధమవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనకి జ్ఞానేంద్రియాల కంటే మన కర్మేంద్రియాల్లో మనం యాక్టివ్గా ఉంటాం. ఒక అతన్ని ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే అతనికి అంత జ్ఞానేంద్రియాలు అంత ఇంకా ఆయన విచ్చుకోలేదు. కాబట్టి అతను ఆత్మ పరమాత్మ అంటే అతని వల్ల కాదు, అతను చేయలేడు, అతను అర్థం చేసుకోలేడు అనమాట. కానీ అతన్నే ఇదిగో ఇక్కడ ఇవ్వ ఈ సేవ చేయి ఆ సేవ చేయి, ఇలా తీసుకొని ఈ వస్తువు తీసుకొని అక్కడ పెట్టు, ఇది ఇవి తీసుకొని ఇవి సరిగ్గా కట్టు అని అనుకోండి, తన చేతులతో కాళ్ళతో తన శరీరంతో చక్కగా పని చేస్తుంటుంది. అర్థం ఏంటి, అప్పుడు తన కర్మేంద్రియాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. కర్మేంద్రియాలతో తను క్రమంగా తన తనలో తన హృదయమైనటువంటి కర్మ వాసనని నెమ్మదిగా తొలగించుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి కర్మేంద్రియాలు ఉన్నవాడు భగవత్ సాధనలోకి వెళితే, భగవత్ భక్తిలోకి వెళ్ళి, భగవత్ సేవలోకి వెళితే తన కర్మేంద్రియాల ద్వారా తానే ఈ వాసన నుంచి బయటపడగలుగుతాడు. అదే ఇప్పుడు ఆయన అవ్యక్త రూపం లేదా నిరాకార రూపం మీద కానీ ఆయన పోయి ధ్యానం పెట్టాడు అనుకో, లేదా ఆయన పోయి ఏ విధంగా, ఫస్ట్ ఏ విధంగా ధ్యానం పెడతాడు, రెండోది ఏ విధంగా సంబంధం పెట్టుకుంటాడు, తర్వాత ఏ విధంగా సేవ చేస్తాడు. సేవ చేయకపోతే లోపల ఉన్నటువంటి అలిసెడ్ వర్గాలు ఎట్లా తొలగిపోతాయి. కాబట్టి అందుకని ఆయన ఏమంటాడు, ఈ నిరాకార బ్రహ్మం మీద సాధన అన్నది దేహదారులకు ఎప్పుడు కష్టతరమే. అది ఆయన ఆ విధానాన్ని తప్పుపట్టట్లేదు, కానీ ఆ విధానాన్ని వెళ్ళే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. దానికంటే కూడా మనకి సులభంగా మనకు ఉన్నటువంటి ఈ అవయవాలతో మనకు ఆల్రెడీ కర్మలు చేసేది అనేది మన సహజ స్వభావం, పనులు చేయడం అనేది. మనకి డైరెక్ట్గా మనకి కృష్ణుడు తన విగ్రహ రూపంలో వచ్చినాడు, తనకి ఇష్టాలు ఏంటి, తను ఏ విధంగా మనం చేస్తే ఆయన తృప్తి పట్టడం మనకు ఆల్రెడీ భగవద్గీత మనం చెప్పేస్తున్నాడు. ఆయన విగ్రహానికి ఒక గురువు యొక్క తోడ్పాటు తీసుకొని మనము మనకు నచ్చిన స్వభావం, మనకు నచ్చిన స్వభావంలో మనం ఏ విధంగా మనకి చాలా సులభంగా ఆయన మనం సేవించుకోవాలో, ముందు మన గురువు మన స్వభావాన్ని బట్టి మనల్ని అలాంటి సేవలు మనం పెట్టి క్రమంగా మనకి భగవంతుడిని ప్రేమకు మనం పాత్రలు చేసి నెమ్మదిగా ఆయనతో మనకు తెలియకుండానే ఒక ఆసక్తిని మనకి పెంపొందగలిగిన తర్వాత మనం ఆయన వదులుకోలేము. మనం క్రమంగా మనలో అక్షడి వర్గాలు పోవడం, క్రమంగా మనకి నిష్ఠ రావడం, రుచి తర్వాత ఆసక్తి క్రమంగా జరిగి ఫైనల్గా ఆయన దర్శనాన్ని మనం చెప్పారు. కాబట్టి ఇది చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చాలా సెంటిమెంటల్, ఇది నిరాకారం మీద ధ్యానం చేయలేని అంత కెపాసిటీ లేని వాళ్ళు మాత్రమే ఆకారం మీద ధ్యానం చేసి వీళ్ళు ఆ సపోర్ట్ తీసుకుంటారు అంటున్నారు. కానీ శాస్త్రాలు ముఖ్యంగా భాగవతం ఏవైతే అన్ని పురాణాలకి అంటే దానికి గ్రంథరాజు అన్నాము. గ్రంథరాజు అంటే అన్ని గ్రంథాలకి అతను రాజు వంటి వాడు. అది శ్రీమద్ భాగవతం స్వయంగా చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతం అమల పురాణం అంటున్నాం. ఇంతకు మించినటువంటి శాస్త్రం అంటున్నారు వ్యాసుల వారు. శ్రీమద్ భాగవతం అనేది వేదాంత సూత్రం యొక్క భాష్యం అంటున్నాడు. సో వీళ్ళందరూ కూడా కృష్ణుని దేవాదేవుడిగా పెట్టుకొని ఆయన సుందరమైన రూపాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైనటువంటి విషయాల్లో మనం అనుకూలంగా మన సేవలో నిమగ్నమైనప్పుడు ఎంత సులభంగా ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుంది అసలు. అదే నిరాకారం మీద ధ్యానం అంటారు. నిరాకారం మీద ధ్యానం అంటే మనకి ఆకారం ఉంది, ఆయనకి ఆకారం లేదంటున్నారు. మరి ఆకారం లేని ఆయనతో మనం ఎట్లా సంబంధం పెట్టుకోగలుగుతాం, మనం ఏమని మన ప్రేమ ఎట్లా మనం వ్యక్తపరచగలుగుతాం. ఎందుకంటే ఆత్మ సహజంగా ప్రేమ స్వరూపం, ఆనందం కోరుకుంటుంది. ఆనందం ఎప్పుడవుతుంది, ఎప్పుడు వస్తుంది ఆనందం, రెండు ఇద్దరి మధ్య ఒక స్నేహపూర్వకం లేదా ప్రేమపూర్వక సంబంధంలో ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో ఆనందం వస్తుంది. లేకపోతే ఏ విధంగా మనం ఆనందాన్ని చవి చూసి చూడగలుగుతాము. అది ఇక్కడ కష్టతరము అని చెప్పేసి క్లియర్ కృష్ణుడు అంటున్నాడు అన్నమాట. అందుకనే బ్రహ్మన్ మీద, నిరాకార బ్రహ్మ మీద ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వారికి చాలా కష్టమైపోతున్నారు. ఇంకా సులభంగా చెప్పంటే ఒకసారి భక్తులు అంటారు ఈ బ్రహ్మన్ అంట ఆయన మీద మనం ధ్యానం చేయాలంట, లేకపోతే నిరాకారం మీద మనం ధ్యానంలో ఉండాలంట, ఏదో చాలా హై స్టాండర్డ్ ఏదో సాధన అంట, అది హై స్టాండర్డ్ ధ్యానం అంట అని చాలా సందర్భాల్లో మన వాళ్ళు కొద్దిగా నిరాశ పడుతుంటారు అనమాట. కానీ అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు అంటున్నమాట 14:27 శ్లోకం కృష్ణుడు అంటున్నాడు ఏమని, బ్రాహ్మణోహి ప్రతిష్టాహం, ఆ బ్రహ్మన్కు ఆధారం మూలం కూడా నేనే అంటున్నాడు. అంటే ఆ బ్రహ్మన్ అనేది లేదా నిరాకార స్వభావం లేదా తత్వం అనేది అది కృష్ణుడి యొక్క ఆ సచిదానంద స్వరూపం నుంచి వచ్చినటువంటి ఒక వెలుగు అనమాట. అందుకే దాన్ని బ్రహ్మజ్యోతి అని అంటారు. బ్రహ్మన్ అన్న బ్రహ్మజ్యోతి అన్న ఒకటే. మరి మనము భగవానుడికి శక్తి మీద కంటే కూడా భగవంతుడి మీద ఆధారపడుతుంది. ఈ నిరాకారవాదులు భగవడు యొక్క శక్తుల మీద ఆధారపడుతున్నారు, శక్తుల మీద వాళ్ళ యొక్క దృష్టిని పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, మూలానికే ఎవరి ఎవరైతే ఎవరి మీద అయితే ఈ నిరాకారము లేదా పరమాత్ముడు ఆధారపడి ఉన్నాడో, దేవాదేవుడు శ్రీకృష్ణుడు, మనం డైరెక్ట్గా ఆయన సేవలో నిమగ్నం అవడం వల్ల ఏంటది, మనము క్రమంగా బ్రహ్మను పరమాత్మ సాక్షాత్కారం కంటే మించి మనం భగవాన్ సాక్షాత్కారంలోకి వెళ్తున్నాం అన్నమాట. అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిరాకార బ్రహ్మ అనేది ఇది చాలా ఉన్నతమైంది, ఉత్తమమైంది, ఈ నిరాకారం నుంచి ఆకారం వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వ్యాసుల వారు ఎవరైతే యాక్చువల్ వేదాలకి గురువు, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క భగవాన్ స్వరూపమైనటువంటి సత్యానంద స్వరూపమైనటువంటి ఆ రూపం అనేది హయ్యెస్ట్ అండ్ హయ్యెస్ట్, దానికి మించింది ఇంక లేదు. మిగతావన్నీ కూడా ఆయన అనేక ఇతర రూపాల్లో ఆయన వ్యక్తపరిచేటివే, కానీ ఆయనకి మూలం ఇంకేదీ లేదు. కాబట్టి సాకారానికి మూలం నిరాకారం కాదు, నిరాకారానికి మూలం సాకారం, అంటే యాక్చువల్ సత్యానంద స్వరూపం. ఈ పాయింట్ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. అఫ్కోర్స్ రేపు 7వ అధ్యాయం 7వ శ్లోకంలో మత్త పరతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ, మత్త పరతరం నా అన్యత్, ఇంకా నాకంటే మించిన పరమ సత్యం ఇంక లేదు, అంటే నన్ను దాటి ఇంకేది లేదు, నాకు మించి ఇంకేం లేదు అంటున్నాడు. అంటే ఆయనకి చాలామంది ఇలాంటిగా నిరాకారం నిరాకారము ఆకారం కంటే మించింది అని అన్నట్లయితే, అప్పుడు భగవద్గీత మొత్తం తప్పు అయ్యి అసలు చదవడానికి లేదు. రామాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు వాళ్ళు ఈ భగవద్గీతని తప్పుగా ప్రమోట్ చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అంటే నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడి నుంచి నిరాకారం వచ్చింది కానీ, అంటే నిరాకారం నుంచి కృష్ణుడు రాలేదు. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మరి కృష్ణుడి రూపం పట్ల సమగ్ర జ్ఞానం కలిగిన వానికి బ్రహ్మ జ్ఞానం యథాలాపంగా ఉన్నట్లే, కేవలం బ్రహ్మ జ్ఞానం మాత్రమే ఉన్నట్లయితే అసమగ్ర జ్ఞానమే. నేను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కృష్ణుడు భగవాన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అతని మీద ఆధారపడ్డ మనకి బ్రహ్మని జ్ఞానం కూడా తెలిసినట్టే, యథాలాపంగా ఉన్నట్లే వాళ్ళ జ్ఞానం. కానీ కేవలం బ్రహ్మ జ్ఞానం ఉండిందనుకోండి, వాళ్ళకి సమగ్రం తెలిసినట్టు కాదు, అది అసమగ్ర జ్ఞానం. ఎందుకంటే బ్రహ్మం దాటి ఇంకా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, పరమాత్మ దాటి ఇంకా భగవాన్ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, బ్రహ్మను కంటే మించి లేదు, ఇదే అంతిమ తత్వం, ఇదేను ఇదే పరమసత్యం అనుకొని బ్రహ్మని వాళ్ళ జీవిత గమ్యం కింద పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి కేవలం బ్రహ్మకు సంబంధించిన కొన్ని గుణగణాలు, కొన్ని విషయాలు మాత్రం తెలిసి అక్కడితో వాళ్ళ జీవితం అయిపోతుంది. కానీ వాళ్ళకి సమగ్రంగా తెలిసినట్టు కాదు. కానీ ఎవరైతే భగవాన్ గురించి తెలుసుకుంటారో ఆయన నుంచి వివిధ శక్తులన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళకి ఆ శక్తుల శక్తికి శక్తిమాన్ మూలం, శక్తిమాన్ నుంచి శక్తులు చాలా వస్తాయి. నేను శక్తులు తెలుసుకోవడం వల్ల శక్తిమాన్ తెలుసుకున్నట్టు కాదు, కానీ శక్తిమాన్ తెలుసుకుంటే నేను శక్తులను మొత్తం తెలుసుకోగలుగుతాను, ఇది ఇంపార్టెంట్. సో నేను సూర్యుడు యొక్క కిరణాలు మా ఇంట్లో పడ్డాయనుకోండి, నేను సూర్యుడు కిరణాలు చదివినంత మాత్రాన నేను సూర్యుడిని మొత్తం మొత్తం చదివినట్టు కాదు, సూర్యుడిని మొత్తం అర్థం చేసుకోలేను. సో కృష్ణుడి నుంచి వచ్చినటువంటి ఆ వెలుగు అయితే ఉందో అది సూర్యుడి కిరణాలతో సమానం అన్నమాట. ఆ సూర్యుడి కిరణాలు మనం చదివామనుకోండి, దాని యొక్క స్వభావం అందిస్తున్నాం అనుకోండి, దాని గుణగణాలు తెలుసుకున్నాం అనుకోండి, స్టిల్ సూర్యుడి నుంచి వచ్చినటువంటి అనంతమైనటువంటి శక్తి చాలా ఉంది. ఇది సూర్యుడి యొక్క పూర్ణ స్వభావాన్ని నాకు తెలియజేయలేదు. అలాగే నిరాకారాన్ని తెలుసుకున్నంత మాత్రాన, నిరాకార తత్వాన్ని అందించుకున్నంత మాత్రాన నాకు దీనికి శక్తి మానేటువంటి శ్రీకృష్ణుడు దేవాదేవుడిని నేను పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదు. కానీ నేను కానీ సూర్యుడిని కానీ అర్థం చేసుకుంటే, సూర్యుడిలో ఉన్నటువంటి మొత్తాన్ని నేను అర్థం చేసుకోగలిగితే, దాని నుంచి ఎన్ని కిరణాలైనా ఆ కిరణాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఆ వ్యత్యాసాలు ఉన్నటువంటి ఇతర గుణాలు, ఆ సూర్య కిరణాల గుణాలు ఏంటి నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాగే నేను భగవాన్ని కానీ తెలుసుకోగలిగితే, నేను క్రమంగా భగవాన్ నుంచి వెలువడే అనేక శక్తులు నేను అభ్యర్థించగలుగుతాను. కాబట్టి బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళకి భగవాన్ తెలుసుకునే అవకాశం లేదు, కానీ భగవాన్తో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి బ్రహ్మం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కృష్ణుడు సమగ్ర జ్ఞానం కలిగిన వారికి కృష్ణుడి అవతారం గురించి తెలుస్తుంది, దేవత గురించి తెలుస్తుంది, ఆయన చూసిన ప్రకృతి, ఆత్మ, కాలం, కర్మ అన్ని వాటి కూడా మనకి సమగ్ర జ్ఞానం మనకు వచ్చేస్తుంది అన్నమాట. కానీ మనం వేరువేరుగా మనం ఆత్మ గురించి తెలుసుకున్నాం, కాలం గురించి తెలుసుకున్నాం, కర్మ గురించి, అప్పుడు మనం పూర్తిగా కృష్ణ గురించి తెలుసుకున్నట్టు కాదు. సో కృష్ణుడు దేవాదేవుడు, ఆయన వాక్ పరమ సత్యము, మనం స్వయంగా వినడం ద్వారా మనం సంపూర్ణ కృష్ణ జన్మతో జీవించగలం. దయచేసి మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు నేను దయచేసి నువ్వు విను అని అర్జునుడు అన్నాడంటే మనం చేసుకోవాలి, ఆయన మాట్లాడేది సర్వసాధారణ వ్యక్తి కాదు, లేదా చారిత్రాత్మక వ్యక్తి ఇంకా వ్యక్తి కాదన్నమాట, ఏదో పాండవులు బంధువుగా మాట్లాడలేదు అక్కడ, లేదా ఏదో వసుదేవుడు లేదా నందదేవుడు నంద మహారాజు పుత్రుడుగా మాట్లాడలేదు, దేవాది దేవుడుగా మాట్లాడుతున్నాడు. సో దేవాది దేవుడు తను తన శక్తుల గురించి తానే మాట్లాడుతున్నాడు, తను ఎంతటి వాడో తానే తను తాను చెప్పుకుంటున్నాడు, తను చెప్పుకోవడమే కాదు ముందు ముందు తను నిరూపించుకుంటాడు కూడా అర్జునుడు అడిగే పలు ప్రశ్నలకి. ఎందుకంటే తర్వాత అర్జునుడు ప్రాక్టికల్గా వెళ్తాడు అనమాట, ఎట్లా నువ్వు ఈ సమస్తాన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, ఎట్లా నువ్వు వ్యాపించున్నావు, ఎట్లా నువ్వు ప్రతి అణువులోనూ ఎట్లా నువ్వు స్థిరపడి ఉన్నావు అని దయచేసి నాకు వివరించి చెప్పని ఏదో ఏదో కృష్ణుడు చెప్పేశాడు కాబట్టి, ఏదో గుడ్డిగా అర్జునుడే కాదు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను వింటున్నాను, నేను నమ్మేస్తాను అని చెప్పట్లేదు అక్కడ. అక్కడ అర్జునుడు ఎక్కడికి వెళ్ళా తనకి డౌట్ వస్తుందో అక్కడ వెళ్ళాలని ప్రశ్న వేస్తాను. ఉదాహరణకి మనం నాలుగు అధ్యాయాలు మనం చూసాం, కృష్ణుడు అన్నాడు నేను ఈ జ్ఞానాన్ని మొదలు నేను వివాసవాణుడు చెప్పాను, తర్వాత వివాసవాణుడు అది మరు చక్రవర్తి చెప్పాడు, మరు చక్రవర్తి తర్వాత ఇక్ష్వాకుడు చెప్పాడు, తద్వారా ఇది గురు పరంపరలు వస్తాడు. ఇమ్మడిగా అర్జునుడు ఏమడిగా ప్రశ్నాను, నువ్వు నేను జన్మతహగా ఒకటిగా వచ్చాము, కానీ మనకంటే పూర్వం నుంచి ఎప్పుడో వివాసవాడు ఉన్నాడు, మరి నేను ఎట్లా అర్థం చేసుకునేది నువ్వు వివాసవాడు చెప్పావు అనే పాయింట్ అడిగారు. అంటే దాని అర్థం ఏంటి అంటే అర్జునుడికి అర్జున్ కృష్ణుడు చెప్పే ప్రతి పాయింట్ ఊరినే జస్ట్ ఏదో గంగిరెద్దులాగా అర్జునుడు జస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ తన దగ్గర ఎక్కడికెళ్ళా సందేహం వస్తుందో, ఎక్కడికెళ్ళా తనకి అవసరం వస్తుందో, కానీ తనకు అర్థం కావట్లేదు, కృష్ణుడిని అది అన్ని అర్థమయ్యేటట్టు చెప్పమంటున్నాడు, లేదా దాని అర్థాన్ని నిరూపించుకోమంటున్నాడు. కాబట్టి దయచేసి మనం భగవద్గీతని ఒక 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 మత గ్రంథం లాగానో, లేకపోతే ఇదేదో నాకు జరిగితే నాకు ఏదో పుణ్యం వస్తుందనో, ఇది ఫాలో అయితే నాకు సంస్కృతం వస్తుందనో, ఇది జరిగితే నేను 10 మంది ముందు నేను కొంచెం గొప్పగా మాట్లాడగలను, కేవలం దానికోసం కానీ మనం కానీ భగవద్గీతాన్ని వాడుకున్నట్లయితే మనం యాక్చువల్ చెప్పండి మనం ఏం ప్రయోజనం మనం పొందనండి. ఇది స్వయంగా దేవాదేవుడు చెప్తున్నాడు, దేవాదేవుడి దగ్గర ఈ ప్రకృతిలో మనము ఎంత ఎన్నెన్ని ఇబ్బందులైనా, ఎన్నెన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని పరిస్థితులు ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నా సరే మనం ఎట్లా వ్యవహరిస్తే మనకి ఏ కర్మ అంటుకోకుండా మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తకుండా మనం ఏం చేయాలో. సో కృష్ణుడు నన్ను బయటపడేదానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. కృష్ణుడు శక్తిమాను, తన శక్తులను ఎట్లయినా ఆడించగలుగుతాడు, ఆ క్రమంలో నా కర్మను కూడా తను మార్చగలుగుతాడు. నేను జస్ట్ ఆయన చెప్పింది నేను విని నేను ప్రారంభించాలి అన్నాడు. వినడం అంటే నిజంగా విన్నాము అంటే మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. చాలా మంది అంటారు నేను విన్నాను ప్రభు చాలా బాగా చెప్పారు, భలే చెప్తున్నాను ప్రభు అన్నాడు, కానీ యాక్చువల్ అది వినడం కాదు, వినిగాను ఉంటే మనం ఫాలో మన యాక్షన్లో పెట్టేస్తాం. మనము కేవలం మనకు అర్థమైంది అంతే, మనం ఇంకా వినలా కొంతవరకు జస్ట్ అసలు ఏమాత్రం అది నాకు నా లాజిక్ అందనిది, ఇప్పుడు కొంచెం నాకు లాజిక్ కొద్దిగా అర్థమైంది అంతే కొంత అందింది అంతవరకు. కాబట్టే మనం అది నెక్స్ట్ యాక్షన్లోకి వెళ్ళాం, మనం నిజంగా దాన్ని వింటే అది ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ చిరును అంటే నువ్వు వింటే కనుక నువ్వు యాక్షన్ అది పడితే ఇప్పుడాక కృష్ణుడికి వ్యతిరేకంగా తను యుద్ధం చేయను, ఇక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళ పాపాలు నాకు అంటుకుంటాయి, తర్వాత ఈ సమాజంలో అస్తవ్యస్తం అయిపోద్ది, నేను ఏం చేయాలి, నేను నిజంగా ఎట్లా నేను ఈ పాప కర్మల నుంచి ఈ బంధువు ఆసక్తుల నుంచి ఎట్లా బయటపడాలి అని తనకు తానే క్యాలిక్యులేట్ చేసుకుని తానే మొదలు పడుతుండేవాడు అర్జునుడు. అందుకే ఇప్పుడే నీకు సమగ్ర జ్ఞానం చెప్పబోతున్నాను, నా గురించి దయచేసి నువ్వు విను, దీన్ని బట్టి తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో అంటున్నావు. సో కాబట్టి మనం వింటే ఎక్కడ ఎవరి దగ్గర వినాలంటే కృష్ణ దగ్గర నుంచి వినాలి, లేదా కృష్ణ ప్రతినిధి దగ్గర నుంచి మనం వినాలి అంతే తప్ప భౌతిక విద్యలో ఆరితేరిన వారి దగ్గర మాత్రం కాదు. ఇక్కడ చాలా మంది సంస్కృతంలోనో లిటరేచర్లోనో పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద కామెంటరీలు రాస్తున్నారు. ఆ కామెంటరీల వల్ల మనకు వచ్చే ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే మౌలికమైనటువంటి సూత్రమే ఇక్కడ కృష్ణుడు భక్తుడు కావాలి, కృష్ణుడు యొక్క స్నేహితుడు కావాలి, ఈ రెండు అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే భగవద్గీత కానీ లేదా వేద జ్ఞానం కానీ యథాతథంగా ఉండి ఇవ్వగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఇవ్వలేరు. ఒకవేళ మనం దాన్ని ఫాలో అయితే మనం డెఫినెట్గా మనం రూట్ ఎప్పటికో మారిపోతున్నాం. సో ఇప్పుడు ఎలా మనం వింటే ఎలా మన హృదయంలో పరివర్తన వచ్చి మనం ఎట్లా ఆయన మన శరణ పెడతాము, ఆయన ఆశ్రయం ఎలా తీసుకుంటాము, మన మనసు ఆయన వైపు ఎలా వెళ్తుందో, ఆయన మనం ఎలా అనుసరిస్తామో ఇప్పుడు చెప్పడం అన్నమాట. అది ఎలా చెప్పంటే ఆల్రెడీ భాగవతం ఒకటో స్కంధం రెండో అధ్యాయంలో ఉందన్నమాట. ఒకటో స్కంధం రెండో అధ్యాయంలో ఉందన్నమాట. అందుకని ఇక్కడ శ్రీమద్ భాగవతం ఒకటో స్కంధం రెండవ అధ్యాయంలో శ్రవణం జ్ఞానంకు దారి తీసే ప్రక్రియ చెప్పబడింది. ఇది కృష్ణుడి గురించి సమగ్ర జ్ఞానం అనేది తెలుసుకోగలుగుతాం కేవలం శ్రవణం చేయడం వల్ల. ఇది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఏమున్నాడు ఇక్కడ ఒకటో స్కంధం రెండో అధ్యాయం 16వ శ్లోకం. ఓ రెండు సార్లు జన్మించిన ఋషులారా, అంటే ఇది మనకి సుత గోస్వామి స్వయంగా స్వర్ణకాది ఋషులు చెప్తున్నారు అన్నమాట. అన్ని వికారాల నుండి పూర్తిగా విముక్తి పొందిన భక్తులకు సేవ చేయడం ద్వారా, అంటే శుద్ధ భక్తులకు సేవ చేయడం ద్వారా గొప్ప సేవ జరుగుతుంది. అటువంటి సేవ ద్వారా వాసుదేవుని సందేశాలను వినడానికి ఒక వ్యక్తికి అనుబంధం లభిస్తుంది. అంటే శుద్ధ భక్తుని మనం సేవ చేయడం వల్ల ఏమంటే క్రమంగా మనకేం జరుగుతుంది, భగవుడు యొక్క సందేశాలు, భగవుడు ఫలాన్ని చేయమంటున్నాడు, ఫలాన్ని మనల్ని ఇది పాటించు అన్నప్పుడు అది పాటించడానికి మనకి మన మనసు ఒప్పుకుంటుంది అన్నమాట. ఇంతకుముందు మనం ఒప్పుకోవాలా, ఇది పాటించు అది పాటించు ఇలా ఉండు అలా ఉండు అని అంటే నేను ఎందుకు ఉండాలి, నాకేం అవసరం, నేను ఉంటే నాకేం వస్తుంది, ఇట్లాంటి మనం ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళం. కానీ మనం వచ్చి ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాల మేరకు మనం వచ్చి భక్తులకు సేవ చేయడం ద్వారా, ముఖ్యంగా మనం ఈ ఆదివారం క్లాసులు, పండగలు, లేకపోతే మిగతా ఎక్కడైతే మనం అందరం సామూహికంగా వచ్చి చేరి మనం శిక్షా గురువు చెప్పినటువంటి ఆదేశాలు మనం పాటిస్తూ అక్కడ మనం సేవ చేసుకోవడం, క్రమంగా ఏమవుతుంది మనకి వాసుదేవుని సందేశం వినడానికి ఒక వ్యక్తికి అనుబంధం లభిస్తుంది, అటాచ్మెంట్ వస్తుంది అన్నమాట. తెలియకుండానే భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. అఫ్కోర్స్ అది ఇనిషియల్గా స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, వీక్గానే ఉండొచ్చు, కానీ ఇంత అసలు లేని సంబంధం నెమ్మది ఇప్పుడు సంబంధంలోకి వచ్చాం. మనం వినడానికి ఫస్ట్ ఇప్పుడు మనం ఆసక్తిగా మనం వినడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంట, అలా జరిగినప్పుడు ఇప్పుడు ఆయన వింటున్నాడు, వినడం ప్రారంభించాడు, ఇప్పుడు శ్రవణం చేయాలి కదా ఫస్ట్. సో అది ఎలా జరిగింది, ఫస్ట్ రండి వండి కొద్ది వచ్చి సేవలు చేయండి, కొంచెం ఇది కడిగి పెట్టండి, అది కొద్ది కూర్చోబెట్టండి, అది వచ్చి కొద్దిగా అలంకారం చేయండి, ఏదో ఒకటి కూరగాయలు కట్ చేయండి అని వస్తూ క్రమంగా వాసుదేవుడి యొక్క కథలు, వాసుదేవు యొక్క సందేశాలకి నెమ్మదిగా మనం ఆసక్తి చూపించాం. అప్పుడేమవుతుందంట, ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ మరియు సత్యమైన భక్తునికి శ్రేయోభిలాషి అయిన భగవంతుని వ్యక్తి అయిన శ్రీకృష్ణుడు తన సందేశాలను వినాలనే కోరికను శుభ్రపరుస్తాడు. సో ఇప్పుడు ఏం చేశాడు, ప్రతి ఒక్కరిలో ఉన్న హృదయంలో ఉన్న పరమాత్మ మరియు సత్యమైన భక్తుని శ్రేయోభిలాషి అయిన భగవంతుని వ్యక్తి అయిన శ్రీకృష్ణుడు తన సందేశాలను వినాలనే కోరికను శుభ్రపరుస్తాడు. అంటే ఇప్పుడే ఆసక్తి పెరిగింది సందేశాలు వినాలి అని, అది హృదయాన్ని ఇప్పుడు ఘనంగా ఇంకా ఘనంగా హృదయాన్ని శుభ్రపరచడం అన్నమాట. అంటే హృదయాన్ని శుభ్రపరచడం ప్రారంభిస్తాడో ఇంకా వినాలనే కోరిక పెరుగుతుంది ఇంకా. ఇప్పుడు సరిగ్గా విన్నప్పుడు మరియు జపించినప్పుడు తాము సద్గుణవంతులవుతారు, నెమ్మదిగా సద్గుణాలు రావడం ప్రారంభిస్తాయి. పాత గుణాలు మనల్ని భక్తిని భౌతిక ఆకర్షణలకు సంబంధించినటువంటి గుణాలు క్రమంగా అవి పక్కకి వెళ్తూ ఉంటాయి. క్రమంగా భక్తికి సంబంధించిన సద్గుణాలు అవి మన హృదయంలో పొందుపరుస్తూ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంట, 18వ అధ్యాయం 18వ శ్లోకంలో భాగవతం తరగతులకి క్రమంగా తప్పకుండా హాజరవడం మరియు స్వచ్ఛమైన భక్తుడి సేవ చేయడం ద్వారా హృదయానికి ఇబ్బంది కలిగించేవన్నీ దాదాపు పూర్తిగా నశిస్తాయి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. అంటే నిరంతరం మనం భాగవతం వినంగా 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 క్రమంగా మనం భక్తుడికి సేవ చేయడం ద్వారా మన హృదయంలోటువంటి హృదయానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కామ క్రోధ మోహ మదమాసలు ఇవన్నీ పూర్తిగా నశిస్తాయి. మరియు అతీంద్రియ పాటలతో స్తుతించబడే భగవంతుని ప్రేమపూర్వక సేవ స్థిరపడిందని తిరుగులేని వాస్తవం. నెక్స్ట్ ఏమవుతుంది, ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి ఈ వికారాలు పోవడం ప్రారంభిస్తాయో నెమ్మదిగా ఉంది భగవంతుడు తాను వచ్చి ఇక్కడ స్థిరపడడం ప్రారంభిస్తాడు. భగవంతుడు స్థిరపడడం ప్రారంభిస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, 19లో హృదయంలో తిరుగులేని ప్రేమతో కూడిన సేవ స్థిరపడిన వెంటనే ప్రకృతి యొక్క మోహము మరియు అజ్ఞానం యొక్క ప్రభావాలు కోరిక మరియు వాంఛ వంటి ప్రభావాలు హృదయం నుండి అదృశ్యమవుతాయి. ఏమంటాం, ఎప్పుడైతే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే హృదయంలో స్థిరపడిన తర్వాత ప్రకృతిపై మోహము మరియు అజ్ఞానం యొక్క ప్రభావాలు ఈ రెండు తొలగడం ప్రారంభిస్తాయి. అంటే భౌతిక ప్రకృతి మీద ఉన్న మోహము తొలగడం ప్రారంభిస్తుంది. అజ్ఞానం యొక్క ప్రభావాలు, అజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఫలితాలు అజ్ఞానం వల్ల, సో ఆ కర్మలు క్రమంగా తొలగడం ప్రారంభిస్తాయి. మరి ఇంకేంటి, కోరిక మరియు వాంఛ వంటి ప్రభావాలు హృదయం నుండి అదృశ్యమైపోయి ఇంకా కోరికలు వాంఛలు ఇవి ఉండవు అన్నమాట. ఇంకా అప్పుడు భక్తుడు మంచితనంలో స్థిరపడతాడు, ప్రతి స్టడీనెస్కి వచ్చాడు, నిష్టలోకి వచ్చాడు. ఇంకా అతను ఇంకేమాత్రం భౌతిక విషయాలు భౌతిక వాంఛలు ఏమాత్రం అతన్ని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫుల్ కృష్ణుడి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, ఇంకా పరమాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 20వ శ్లోకంలో ఈ విధంగా నిష్కళంకమైన మంచితనాన్ని స్థాపించి భగవంతుని భక్తులు సేవించడం ద్వారా మనసుని ప్రేరేపింపచేసుకున్న వ్యక్తి అన్ని భౌతిక సాంగత్యాలను విముక్తి పొందే దశలో భక్తుని వ్యక్తిత్వం గురించి సానుకూల శాస్త్రీయ జ్ఞానాన్ని పొందుతాడు. సో ఇప్పుడు సమగ్రంగా కృష్ణుడి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది, అర్హత సాధిస్తాడు. ఇప్పుడు ఏమంటే భగవంతుని వ్యక్తిత్వం గురించి, ఇప్పుడు దాకా నిరాకారము పరమాత్మ వీటితో ఆగిపోయిన వాడు, ఇవే అసలు లక్ష్యాలని అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమైంది, క్రమంగా భగవంతుని యొక్క వ్యక్తిత్వం గురించి అంటే కృష్ణుడి యొక్క పర్సనాలిటీ అంటే ఒక రూపము పూర్తిగా అతనికి ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన రూపాన్ని మొత్తాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ రూపాన్ని నిజము అని పరిపూర్ణంగా ఆయన మీద 100% ఇంకా ఎదురులేని తిరుగులేని ఒక నమ్మకం అది ఇప్పుడు సుస్థిరమైపోతుంది అన్నమాట. ఇప్పుడు వ్యక్తిత్వం గురించి సానుకూల శాస్త్రీయ జ్ఞానాన్ని పొందాడు. ఇప్పుడు ఫస్ట్ టైం కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతాడు అన్నాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతాడో 21వ శ్లోకంలో ఆ విధంగా గుండెలో ముడిపోతుంది, ముడి పడిపోతుంది. అంటే ఏం ముడి అది? ఇంతకుముందు గ్రంథి అంటారు అన్నమాట, హృదయ గ్రంథి. గ్రంథి అంటే ఒక చిక్కు ముడి అన్నమాట. ఏంటి ఆ చిక్కు ముడి? వివిధ వాసనలు, ముద్రలు, త్రిగుణాల ప్రభావం వచ్చినటువంటి అనేకటువంటి విషయాలు, ఇవన్నీ గ్రంథిలాగా ఏర్పడినాయి అన్నమాట లోపల. ఆ గ్రంథి ఇప్పుడు దాకా మనల్ని సరిగ్గా భగవంతుని దగ్గర పోనీకుండా ఆ గ్రంథి ఆపేసింది. బట్ ఎప్పుడైనా ఈ జ్ఞానం పొందాడో ఆ ముడి పడిపోతుంది. ఇప్పుడు ఆ ముడి పోతుంది నెమ్మదిగా, ఇంకా అక్కడ పూర్తిగా హృదయం స్వచ్ఛమైపోతుంది అన్నమాట. మరియు అన్ని అనుమానాలకు ముక్కలుగా కత్తిరించబడతాయి. ఇంకే అనుమానాలు ఇంకా ఉండవు అన్నమాట. కృష్ణుడు దేవాదేవుడా, కృష్ణుడు నిజంగానే బ్రహ్మానికి ఈయన నిజంగానే మూలమా, దేవతలకి అవతారాలకి ఈయన అన్ని కారణాలకి ఈయన కారణమా, ఇంకా ఆ సందేహాలే ఉండదు. ఇంకా ఆ జ్ఞానంతో కృష్ణుడి యొక్క వ్యక్తిత్వ జ్ఞానం ఎప్పుడైతే తనలో ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా సమగ్రంగా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. తనకు తాను యజమానిగా చూసినప్పుడు బలవంతమైన చర్యల గొలుసు ముగుస్తుంది. ఇప్పుడు దాకా నేనే యజమానిని, నేనే అనుభవించేవాడిని, నేను తప్ప ఇంకిక్కడ ఎవరు లేరు అనేది ఏదైతే, వాటి వల్ల అతను అనేక సార్లు ఇక్కడ జన్మటానికి వచ్చింది. ఇప్పుడు ఇంకా తనకు తాను యజమానిగా చూసినప్పుడు బలవంతమైన చర్యలు గొలుసు ముగుస్తుంది. ఇంకా తన కర్మచక్రం, ఆ గొలుసు ఏదైతే ఉందో, అనేక జన్మలుగా మనం ఎత్తుకు ఎత్తు వచ్చేమో కర్మ ఫలవంతమైనటువంటి ఈ గొలుసు అక్కడ కట్ అయిపోతుంది. అంటే ఇంక మళ్ళీ అతను ఇంకో జన్మించడానికి అవకాశం లేదన్నమాట. సో ఏ విధంగా మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు, శుద్ధ భక్తుడి యొక్క సేవతో లేదా భక్తుడి యొక్క సేవల్లో పాల్గొనడం వల్ల వాసుదేవుని సందేశాలు వినడానికి ఆ ఒక వ్యక్తికి అనుబంధం లభిస్తుంది. సో వ్యక్తికి అనుబంధం లభించిన తర్వాత కృష్ణుడు స్వయంగా తన కోరిక అయితే ఉందో, ఆ సందేశాలు వినాలన్న తన కోరిక ఏది ఉందో, ఆ సందేశాలు వినాలన్న కోరికను శుభ్రపరుస్తాడు. నెమ్మదిగా సరిగ్గా విన్నప్పుడు మరియు జపించినప్పుడు తాము సద్గుణవంతులు అవుతారు. అంటే గుణాలు క్రమంగా, ఈ రజో తమో గుణాలు క్రమంగా వాటి యొక్క ప్రభావం తగ్గి నెమ్మదిగా అతను సత్వగుణం రావడం ప్రారంభిస్తాడు. అంటే చెప్పినా వాసుదేవుడి యొక్క కథ, కృష్ణ కథ, కృష్ణుడు చెప్పిన ఏ విషయమైనా సరే భగవద్గీత భాగవతం, నెమ్మదిగా మన గుణాలు మార్చడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏమంటే క్రమం తప్పకుండా భాగవతం వినడం, భక్తుడికి సేవ చేసుకోవడం ద్వారా హృదయంలో ఇబ్బంది కలిగిన విషయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి పూర్తిగా నశిస్తాయి. అప్పుడు కృష్ణుడి యొక్క ప్రేమవర్గ సేవ స్థిరపడిందని తిరుగులేని వాస్తవం చేస్తుంది. అప్పుడు కృష్ణుడు స్థిరపడడం ప్రారంభిస్తాడు. కృష్ణుడు ప్రేమని క్రమంగా నెమ్మదిగా దాన్ని రుచించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంట, ప్రకృతి యొక్క మోహమును, అజ్ఞానం యొక్క ప్రభావాలు, కోరిక మరియు వాంఛ వంటి ప్రభావాలు హృదయం నుండి అదృశ్యమవుతాయి. ఇప్పుడు అతను సత్వగుణంలో ఏర్పడడం ప్రారంభించి సత్వగుణంలో స్థిరమైపడింది. ఇంకా నో మోర్, ఇంకా రజో తమో మనం ఇబ్బంది పడ్డది. నెమ్మదిగా ఇంక దాని గురించి ఏమవుతుంది, ఆ వ్యక్తి భౌతిక సాంగత్యం విముక్తి పొంది పొందే దశలో భగవంతుని వ్యక్తిత్వము గురించి సానుకూల శాస్త్రీయ జ్ఞానాన్ని పొందాడు. శాస్త్రీయ చాలా సైంటిఫికల్ గా అర్థం చేసుకుంటాడు, సైంటిఫికల్ గా చాలా దానివల్ల అనుభవపూర్వకంగా, ఇంకా అంటే ఇంకా అక్కడ ఏ లెక్కలు ఇంకా పనిచేయమన్నమాట. అంత పక్కగా పకడ్బందీగా చాలా సమగ్రంగా కృష్ణుడు ఏ విధంగా దేవాదేవుడు, కృష్ణుడు ఏ విధంగా తన రూపం ఉంది, కృష్ణుడు ఏ విధంగా తన శక్తులు ఉన్నాయి, ఆ శక్తులతో ఎట్లా ఈ సమస్తాన్ని ఆయన సృష్టి స్థితి ప్రళయం చేస్తున్నాడు, సమగ్రంగా అతనికి అర్థం ఉంటుంది. అప్పుడు గుండెలో ఉన్నటువంటి అమ్ముడి గ్రంథి ఏదైతే ఉందో అది క్రమంగా తొలగిపోవడం, అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోవడం, క్రమంగా తన ఈ గొలుసు, ఈ కర్మఫల గొలుసు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి ముగుస్తుంది అన్నమాట. సో ఆ విధంగా భగవంతుడిని కేవలం ఆయనకు శ్రవణం చేయడం వల్ల ఖచ్చితంగా హృదయంలో భగవంతుని బందీ చేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ శ్రవణం మోసం. అందుకని ఇక్కడ కృష్ణుడు తచ్చురును, దయచేసి నువ్వు విను, దయచేసి నువ్వు విను. వినడం అంటే ఇంకా వేరే, ఇంకా వేరే ఆలోచనలు లేదా మనం వేరే ప్లాన్లు లేకపోతే ఇతర ఆ సమయం వినేటప్పుడు అంత జాగ్రత్తగా వినడం ప్రారంభించడం, ఏదో పనులు చేసుకుంటా వినడం, లేకపోతే ఏదో మాట వరుసకి మన క్లాస్ వినకపోతే ఆయన ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని వీటిలో కాదనమాట. పర్ఫెక్ట్గా మనం జాగ్రత్తగా నాకు నాకు ఈ క్లాసు ద్వారా దేవాదేవుడు నాకు పర్సనల్గా చెప్పబోతున్నాడు. ఇప్పటిదాకా నేను ఆల్రెడీ నేను ఈ ఊబిలో పడి నేను నానా యాతన పడుతున్నాను. నాకు కృష్ణుడు ఈ క్లాస్ ద్వారా నాకు ఏదో ఒక గొప్ప సందేశాన్ని లేదా కొత్త ఆలోచనల్ని లేదా కొత్త కొత్త ఆసక్తుల్ని నాకు ఆయన మీద రేకెత్తేలాగా నాకు సందేశం ఇవ్వడానికి నాకు ఇది ఒక అవకాశం వచ్చింది, అది వినడానికి నాకు అవకాశం వచ్చింది అని ఆ భావంలో మనం వినడం వల్ల ఎప్పటికీ మనం ఎంతో లాభం పొందాం. ఇది కొంచెం సమయం ఎక్కువైంది, ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే అడుగుతాను. శ్రీల ప్రభుపాది జయ, అనంతపూర్తి వైష్ణవునికి జయ, యుగధర్మరి నామ సంకీర్తనకి జయ, గౌతమ దేవుడు.